ప్రభుపాద గత ప్రాణం నోమి భక్తి చరుపాదం నమ ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందో శ్రీ అద్వైత గదాధర శివాశది ఘోరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు 11వ స్కందం 23వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు అవంతి బ్రాహ్మణుని గీతం. ఏ సందర్భంగా ఉండొచ్చు ఇది? శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి బోధిస్తున్నప్పుడు వచ్చినటువంటి అంశాల్లో ఇది ఒక అంశం. అవంతి అంటే అవంతికా నగరం,
ఉజ్జయిని.
ఉజ్జయిని ప్రస్తుతం ఉన్న ఉజ్జయిని అవంతికా నగరం. ఒకనొక సంఘటన ఇలా ఉన్నది అని ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. దేనికి సంబంధించిన సంఘటన ఉండొచ్చు కృష్ణుడు వివరిస్తున్నాడంటే?
భక్తి.
కృష్ణుడికి అర్జునుకి మధ్య జరిగినటువంటి సంవాదం దేని గురించి?
భక్తి.
భక్తి గురించి. ఇక్కడ కూడా అదే ఉద్ధవ గీత అక్కడ అర్జునుడికి చెప్పాడు, ఇక్కడ ఉద్ధవుడికి చెప్తున్నాడు. అవంతి బ్రాహ్మణ, ఇది ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఉండగా ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలా ఎలా ఓర్చుకోవాల్సి ఉంటుంది దాటాలంటే. ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలు ఏమని చెప్పాడు భగవద్గీతలో, జన్మ మృత్యు జరాగాది దుఃఖ దోష అను దర్శనం, అడుగడుగున దోషాలే ఉన్నాయి ఈ ప్రపంచం నిండా అని. ముఖ్యమైన దోషాలు ఏంటి? జన్మ మృత్యు జరాగాది, వీటిలో ఇరుక్కుపోయి ఉన్నావు, ఈ దోషం నుంచి బయటపడాలి. ఇప్పుడు ఈ అధ్యాయం మొత్తం కూడా అవంతి బ్రాహ్మణుడు తన భౌతిక జీవితం ఎలా ఉంది, తర్వాత ఎలా ఈ జీవితాన్ని కష్టాలు ఎలా సహించి ఎలా ఓర్చుకొని దీని నుంచి బయటపడ్డాడు. భగవద్గీతలో ఉంది కదా 2:14 గుర్తుందా? తితిక్ష, తితిక్ష అంటే ఓర్చుకో, ఓర్చుకుంటే ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు భౌతికంగా కూడా చూడండి, ఎంతో కష్టపడి చదువుతారు ఉన్నత స్థాయి పదవి సాధించాలంటే. అందుకని రాజకీయ నాయకులు కూడా ఎంత కష్టపడుతుంటారు, రాత్రి పగళ్ళు కష్టపడుతుంటారు పదవి సాధించడం కోసం. కష్టపడరా? ఇప్పుడు నాయన 10 సంవత్సరాలు ఎదురు చూసేవాడు, 3 సంవత్సరాలు ఖాళీ నాటకం వెళ్ళాడు పదవి కోసం కదా. వాళ్ళ తండ్రి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎదురు చూశాడు, 30 కనీసం 30 సంవత్సరాలు అయితే ఎదురు చూశాడు ఆ పదవి కోసం. ఎదురు చూడడం అంటే ఊరిక కూర్చొని ఎదురు చూడలేదు, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి, ఎంత ఓర్చుకోవాల్సి వచ్చింది, ఎంత సహనము, ఎంత దుఃఖం, ఎన్ని అవమానాలు, ఎన్ని ఉన్నతమైన సాధించాలంటే అది చూడొచ్చు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇక్కడ ఉద్ధవుడికి చెప్తున్నటువంటి అంశంలో ఇది. శ్రీకృష్ణ భగవానుడు పలికాను, బృహస్పతి శిష్యుడా, దుర్జనుల అవమానకర వాక్కులచే మనస్సు కలత చెందిన తర్వాత దానిని శాంతపరిచేటి సామర్థ్యం కలిగిన సాధు పురుషుడు నిజంగా ఈ జగత్తులోనే లేడు. బృహస్పతి శిష్యుడు అంటే ఎవరు? బృహస్పతి శిష్యుడు శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ బృహస్పతి శిష్యుడా, ఉద్ధవ గీత అని చెప్పాము కదా, ఉద్ధవుడికి చెప్తున్నాడు, ఉద్ధవుడి గురించి చెప్తున్నాడు, ఉద్ధవుడికి చెప్తున్నాడు. దుర్జనుల అవమానకర వాక్కులచే మనస్సు కలత చెందిన తర్వాత దానిని శాంతపరిచేటి సామర్థ్యం కలిగిన సాధు పురుషుడు నిజముగా ఈ జగత్తులోని లేడు. అంటే ఎంత కష్టము ఒకసారి మనసును నిజంగా దారికి తెచ్చుకోవడం అంత సులభం కాదు ఉద్ధవ. ఇక్కడ ఏమన్నారు, ఇంకా దుర్జనుల అవమానకర వాక్కులచే, అవమానం కూర్చోదాన్ని మానం అంటే గౌరవం, అవమానం అంటే అపగౌరవం. ప్రతి మనలో ప్రతి ఒక్కరు గౌరవం కోరుకుంటారు ఈ ప్రపంచంలో. ఎక్కడైతే నీకు గౌరవం లభించదో చాలా కష్టం నీకు ఓర్చుకోవడం, నన్ను పట్టించుకోవట్లేదా, నన్ను గుర్తించలేదా, చాలా అవమానం ఇది. మానం అంటే గౌరవం, అవమానం అంటే నీ గౌరవాన్ని తగ్గించడం, అవరోహణ ఆరోహణ, అవ అంటే తగ్గించడం. అవమానం నాకు అవమానకరం అంటది. అది ఇక్కడ కృష్ణుడు ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మద్బద్ధ జీవుడు కోరుకునేది నాకు గౌరవం ఉండాలి, గౌరవం ఉండాలి. కానీ ఇక్కడ సాధ్యం కానే కాదు నీ గౌరవం. ఎప్పుడు వస్తుంది నీ గౌరవం? నీ సహజ స్థితికి నువ్వు వచ్చినప్పుడే నీ గౌరవం వస్తుంది. తర్వాత శ్లోకంలో చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, మనసుని శాంతపరిచే సామర్థ్యం కల చాలా కష్టం ఇక్కడ అంటున్నారు. ఈ ప్రపంచం ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కళ్ళతో. అయితే మహాప్రభు ఇచ్చింది సులభమైన సాధన ఏంటి, ఎవరైతే చక్కగా హరే కృష్ణ మహామంత్రం వింటారో వాళ్ళకి సహన శక్తి, మనసుని శాంతపరిచే శక్తి చాలా తేలికగా లభిస్తుంది. అయితే దాంట్లోకి నిమగ్నం కావాలి. దుర్జనుల పలికిడి పరుషమైన అవమానకర వాగ్భానములు, ఎలాంటి పదాలు చూడండి, హృదయంలో కూర్చుకొని బాధించినంతగా వక్షస్థలమును చీల్చి గుండెలో కూర్చుకొని తీవ్రమైన బాణములు కూడా అంతగా బాధించవు. మాటలతో చంపేయడం అంటే ఎవరికిది, పూర్తిగా దేహభావంలో ఉంటారే వాళ్ళకి ఇది, వాళ్ళు ఇళ్ళే మాట్లాడతారు. కత్తితో దెబ్బ తగిలిన సమస్య లేదు కానీ మీకు బాణాలతో మాట కుచ్చుకొని పోతుంది, దాన్ని తీయలేరంటే. బాణం కుచ్చుకుంటే తీయచ్చు దాన్ని, మళ్ళీ ఆపరేషన్ చేసి ఏదైనా చేసి, కానీ మాట కుచ్చుకుందంటే లోపల
తీయలేము.
చూడు మళ్ళీ, దుర్జనుల పలికడి పరుషమైన అవమానకర వాగ్బాణములు, శబ్దబాణములు ఇవి, హృదయంలో కూర్చుకొని బాధించినంతగా వక్షస్థలమును చీల్చి గుండెలో కూర్చుకునే తీవ్రమైన బాణములు కూడా అంతగా బాధించవు. ఉద్ధవ, దీనికి సంబంధించిన మహాపుణ్యయుధమగు ఒక ఇతిహాసము చెప్పబడుచుండును. ఇతిహాసం అంటే చరిత్ర, ఇతి ఇలా ఇలా జరిగింది ఒకప్పుడు అని పూర్తి. అజామిల ఇతిహాసం, ఇతిహాసమే కాదు అజామిల, ఇది అవంతి బ్రహ్మన్నది ఇతిహాసం, రామాయణం మహాభారతం అంటే పూర్తి వివరాలు ఉంటాయి మొదటి నుంచి చివరి వరకు, అది ఇతిహాసం. పురాణం అంటే చిన్న చిన్న సంఘటనలు జరిగింది, పెద్ద వ్యత్యాసం ఏం లేదు. పురాణంలోనే ఇతిహాసం ఉంటుంది ఉంది కదా, ఆయన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు ఎలా పతనం అంటే దానికి సంబంధించి, హరినామంకి సంబంధించి ఆయన జీవితం ఎలా ఉందని ఒక ఇతిహాసం చెప్పుకుంటారు. ఇట్లా చూస్తే రామాయణంలో శ్రీరామచంద్రుడు బాల్యలీలలు ఉన్నాయా? ఉన్నాయా? కృష్ణుడు బాల్యలీలన్నంత వివరంగా మరి ఇతిహాసం అనే అంటారు దాన్ని కూడా.
అంటే ఉంది కదా చిన్నప్పుడు జన్మించారు
అంటే డీప్గా లేదు. సరే ఉద్ధవ, దీనికి సంబంధించిన మహాపుణ్యయుతముకు ఒక ఇతిహాసం చెప్పబడుచుండును, దానిని నేను ఎప్పుడు నీకు చెప్పేదను సావధానంగా వినము. ఎలా విను? అవధానం, అవధానం అంటే అటెన్షన్ స్టాండర్డైజేషన్. స్కూల్లో అందరు స్కూల్ చదువుకున్నారు కదా, అటెన్షన్ అంటే ఎలా ఉంటారు, ఇలా ఉంటారా, ఇలా ఉంటారు, ఇలా ఉన్నప్పుడే పైనుంచి ఏమొస్తుందో వింటారు అన్నట్టు. ఇలా ఉన్నప్పుడు నిద్రాపూర్వక సావధానం కాదు. ఒకప్పుడు ఒక సన్యాసి దుర్జనులచే పలు రీతులలో అవమానించబడేను. కృష్ణుడు కావాలంటే అయినా అతడు తన పూర్వకర్మ ఫలమునే అనుభవించుచుంటినని ధైర్యంతో భావించి ఉండేను. అతని కథను అతడు చెప్పిన దానిని నేను వర్ణించేదను. ఎవరు చెప్పారంటే ఈ కథ ఎవరు చెప్తున్నారు ఇక్కడ? కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ?
అతడు చెప్పిన
ఆయన స్వయంగా ఆయన జీవితం గురించి చెప్పాడు. నా జీవితం ఎలా ఉండింది చూడండి, చివరికి నేను భగవంతుని ఎలా పొందాను అని చెప్తున్నాడు. అది వివరిస్తాను, విను చారిత్రక సంఘటన. ఇక్కడ చూడండి, అది భక్తి మార్గం చేపట్టాలి అంటే భౌతికమైన వాళ్ళు ఎవరో ఒకరిని ఆటంకం కలిగిస్తూనే ఉంటారు, దుర్జనులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవంతి దేశమున అత్యంత ధనికుడు, ఐశ్వర్యయుతుడు, వ్యాపారమున నెలకొన్నవాడు నాకు ఒక బ్రాహ్మణుడు ఉండెను. కానీ అతడు కాముకుడు, లోభి, కోపి, కృపణుడు. ఇతను ఒక బ్రాహ్మణుడు అంట. బ్రాహ్మణ లక్షణాలు కాదు ఇవి. ధర్మకామములు లోపించిన అతని ఇంటి యందు ధర్మార్థ కామ. ఇక్కడ ఏమంటున్నారు, ధర్మము కామం లోపించింది. ఏముంది? సంపద ఉంది, ధర్మము గాలి వదిలేదు. కామం సంపద సంపాదించిన తర్వాత అంతో ఇంతో భోగించాలనే ఉంటుంది. లేదు, అది కూడా పిసినారి అని ముందే చెప్పారు కదా, లోభి అని చెప్పారు. ఎంతటి లోభి? ధర్మకామములు లోపించిన అతని ఇంటి యందు కుటుంబ సభ్యులు, అతిథులు కనీసం మాటలతోనైనాను ఎన్నడూ గౌరవమును పొందలేదు. డబ్బులు ఖర్చు పెట్టి గౌరవించేది పక్కన పెట్టు, మాటలతో కూడా గౌరవించేవాడు కదంట ఇంట్లో వాళ్ళని కూడా. ఇంకా అతిథులను ఏం పిలుస్తాడు ఇంటికి? అంటే మాట్లాడితే శక్తి కూడా
తగ్గిపోతుంది, వేస్ట్ అవుతుంది,
వృధా అవుతుంది. ఎంగిల్ చేత్తో కాకిని కూడా వదిలించాడు. అంతకన్నా లోబీన మాట్లాడితే శక్తి పోతుంది, మళ్ళీ ఆ శక్తి పొందడానికి మళ్ళీ ఆహారం తినాలి, మళ్ళీ ఖర్చు అవుతుంది, మళ్ళీ ధనం ఖర్చు అవుతుంది. పక్క బ్రాహ్మణుడు. తగిన సమయములందును అతడు తన దేహమునకు తగినంత భోగమును ఇవ్వకుండెను. కుటుంబ సభ్యులకు కదా, అతను కూడా తినేవాడు కదా సరిగా. అతడు కఠోర హృదయుడు, కృపణుడు అయినందున ఇంటి ఓనర్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఇల్లు? పుత్రులు, బంధువులు, భార్య, కుమార్తెలు, సేవకులు అతని పట్ల స్నేహభావంలో కలిగి ఉండరి. స్నేహభావమా? వైరభావమును కలిగి ఉండేది. చాలా విసుగు చెందిన వారై వారు ఎన్నడూ అతని పట్ల అనురాగంతో వర్తించలేదు. ఒక్కరు కూడా సంతానంలో కానీ, భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ, సేవకులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరికి కూడా అతని పట్ల ప్రేమ లేదు, వైరం పెంచుకున్నారు. పిసినారి యక్షుని వలె తన ధనరక్షణము చేసుకున్నవాడు ఉభయలోకగతి హీనుడు, ధర్మకామ విహీనుడు నగు ఆ బ్రాహ్మణుని పట్ల పంచయజ్ఞ దేవతలు క్రుద్ధులైరి. కుటుంబ సభ్యులు ఇక్కడ వాళ్ళే కాదు, దేవతలు కూడా కోపం చెందుతున్నారు అతని పట్ల. అంటే కొన్ని ఏదో కొన్ని యజ్ఞాలు అవి ఇవి ఉంటాయి, కొన్ని దేవతలు చేసేవి ధర్మానుష్ఠానం అది కూడా చేయడం లేదు, ఖర్చు అవుతుందని. కుటుంబ సభ్యులు వదిలే వాళ్ళు కూడా, పైన వాళ్ళు కూడా లేదు. తర్వాత యక్షుని వలె తన ధనరక్షణం చేసుకున్నవాడు, యక్షుడు అంటే ఇంకా ఎప్పుడు దాని మీదనే దృష్టి యక్ష అంటే ఎవరు తీసుకోలేరు వాళ్ళ నుంచి ఆ ధనం, అంత గట్టి భద్రత అన్నమాట. ధనం తరగకుండా, నిలువ తరగకుండా. ఇదేందో వేస్ట్, లైట్ లేదు. తర్వాత చూడండి, ఉదారుడ వగు ఉద్ధవా. ఆ దేవతల ఉపేక్ష వలన అతని పుణ్యరాశి ధనము నశించను. దేవతలకు చేయాల్సిన కొన్ని ఉన్నాయి భౌతికంగా, చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు దేవి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, వాటర్ ట్యాక్స్ కట్టగట్టి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టకుంటే ఏమవుతుంది? క్రమక్రమంగా అన్నీ కట్ చేస్తారు. దానివల్ల నీ సంపాదన కూడా తగ్గే అవకాశం ఉంది. విద్యుత్ శక్తి లేదు, నీకు నీళ్ళు లేవు, ఇల్లు వసతులన్నీ కొరబడుతుంటాయి. అతడి మిక్కిలి ప్రయాసతో కూడబెట్టిన సంపద అంతయు పూర్తిగా నష్టమయ్యను. దేవతలు కోపం చెందారు, అంతా నష్టం. మున్సిపాలిటీ వాళ్ళు నీ వాటర్ కనెక్షన్ తీసేశారు, అది కరెంటు విద్యుత్ తీసేశారు, వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవాలి, నీ డబ్బులు విద్యుత్ లేదు, బ్యాటరీ కొనుక్కొచ్చుకోవాలి, అలా పోయింది. అంటే చిన్న ఉదాహరణ ఎలా ఖర్చు అవుతుంది. అదే నువ్వు వాళ్ళకి కట్టేది కడుతూ ఉంటే ట్యాక్స్ సరఫరా అవుతూ ఉండేది, అది వాళ్ళకు కట్టేది కూడా ఖర్చు అనుకున్నాడు, ఏమైంది చివరికి? మూలం లేకుండా పోయింది. ఉద్ధవా, ఈ నామమాత్ర బ్రాహ్మణుని ధనములో, ఏ బ్రాహ్మణుడు అంట, పేరుకు బ్రాహ్మణుడు, లక్షణాలు లేవు. కొంత బంధువుల చేత అది ఎలా పోయింది అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. కొంత బంధువుల చేత, కొంత దొంగల చేత, మరికొంత విధి చేత, మరికొంత కాల ప్రభావం చేత, కొంత సామాన్య జనుల చేత, కొంత ప్రభుత్వ అధికారుల చేత హరించబడెను. పోయింది, సంపాదించి 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 ఎవరికి పెట్టలేదు, తినలేదు, తను తినలేదు, ఇతరులకు పెట్టలేదు, దేవతలకు కూడా ఖర్చు పెట్టలేదు, యజ్ఞానుష్ఠానం ఏమీ చేయలేదు. ఏమైంది? ధనం పంచుకున్నారు అందరు. ఇక్కడ కాల ప్రభావం చేత అంటే పంటలు నష్టం రావడం, ఇటువంటివి ప్రకృతి పరంగా వచ్చేటువంటివి. ఇంకా దొంగలు దోచుకోవడం అంటే తెలుసు, ఇబ్బో ఈ దగ్గర చాలా ఉందని ప్లాన్ వేసుకొని ఏదో ఒకటి. ఇంకా బంధువులు దోచుకోవడం, చూశారు 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 వాళ్ళు, ఇక్కడ ఒక పైసా కూడా ఇచ్చేటకు లేడని చెప్పి ఎక్కడ దొరికితే వాళ్ళు తినాలి. ధనము పూర్తిగా నశించినంతటా ధర్మకామ వివర్జితుడైన అతనిని చివరకు కుటుంబ సభ్యులు ఉపేక్షించిరి. ఉపేక్ష అంటే వదిలేసారు, పట్టించుకోలేదు. నువ్వు ఒక్క పైసాకు పనికిరావు, ఇంతవరకు ధనం ఉండింది నీ దగ్గర, ఏదో ఉపయోగపడతావేమో అనుకున్నావు, ఇప్పుడు ధనం లేదు, ఒక పైసాకు పనికిరావు. ఇప్పుడు అంతే, వృద్ధాప్యం వచ్చింది, నువ్వు ధనం సంపాదన లేదంటే అయిపోయింది. ఉపేక్షించారు. ఆ విధంగా అతడు దుస్సహమగు చింతను పొందెను. దుస్సహమగు చింతన అంటే సహించలేకపోయాడు, చింతకు చాలా చింతకు లోనైపోయాడు. అంత అంత పకడ్బందీగా ధనం సంపాదించి దాన్ని అంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నటువంటి అతను అంత కోల్పోయాడు. బంధువులు చీకొడుతున్నారు, సహించలేకపోతున్నాడు. ధనమంతయు నశించగా అతడు గొప్ప బాధను శోకమును అనుభవించాను. కన్నీటితో గొంతు పూడుకొని పోగా అతడు ఏడుస్తున్నాడు. ఏం తలుచుకొని? ధనం పోయిందని ఏడుస్తూ కూర్చున్నాడు. అతడు దీర్ఘకాలము తన సంపత్తిని గురించి ఆలోచించాను. ఎవరి సంపద గురించి ఆలోచించాడు? అసలు ఎవరి సంపద అది? డబ్బులు ఉంటే సుఖపడతాం అని ఇంతకంటే డబ్బులు ఉన్న ఏమైంది ఏడు వచ్చింది. ఇది భౌతిక ప్రపంచంలో మనం చేసే ప్రయత్నాలు అన్నింటిలో ఉంటాయి. భగవంతుని వదిలేసి సంపాదన ఏదైతే చేస్తారో సుఖం ఇస్తుందని అనుకుంటారో చివరికి దానివల్ల ఏమొస్తాయి దుఃఖాలే వస్తాయి. ఇది మనం బాగా గుర్తించాల్సి ఉంటుంది. అందుగురించి ఆచార్యులు ఏం చెప్తారు, గృహస్థ జీవనంలో ధనం సంపాదించాలి కానీ భక్తికి ఆటంకమయ్యేటువంటి కార్యకలాపాల్లో నిమగ్నం కావద్దు. దయచేసి సంపాదించదని ఏం లేదు, గృహస్థ జీవనానికి సంపాదించాలి కానీ భక్తికి అనుకూలంగా ఉండే విధంగా నేనే ఉండాలి. ఈ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదన్నా కానీ లేకుంటే ఏం చేస్తావు సంపాదించి? ఇక్కడ ఏమైంది నా పరిస్థితి, ఏమొచ్చింది దానివల్ల
దుఃఖం.
బ్రాహ్మణుడు ఇలా చింతించసాగాను, అయ్యో ఎంత కష్టం, ధర్మకామములకైనా ఉద్దేశించబడిన ధనము కొరకు చాలా కష్టపడుచు, కేవలం వృధాగా నన్ను నేను కష్టపెట్టుకుంటుని. సాధారణంగా కృపణుల సంపద వారికి ఎట్టి సుఖమును ఇవ్వదు. ఆయనకి ఇప్పుడు కలుగుతుంది సాక్షాత్కారం. కృపణుల సంపద వాళ్ళకి కూడా సుఖాన్ని ఇవ్వదు. కృపణ అంటే ఎవరు? పిసినారోడు లోవి. వాళ్లకు కూడా సుఖాన్ని ఇవ్వదు. నిన్న చెప్పుకున్నాం కదా ఎటువంటి సంపద సుఖాన్ని ఇస్తుంది, లక్ష్మిని నారాయణుడితో జతపరిస్తే అప్పుడు సంతోషంగా ఉంటారు. లేదు నారాయణుడిని దూరం పెట్టి లక్ష్మి కావాలనుకుంటే అక్కడ ఎవరు ప్రకటన అవుతారు? చండీ. చండీ చేతులు ఏముంటుంది? త్రిశూలం నొక్కుతూ ఉంటుంది. అరే డబ్బులు వదిలిపెట్టు నిన్ను వదిలేస్తా అంటే అది మాత్రం వదిలిపెట్టాడు, గొంత మీద పడుతూనే ఉంటాయి. అది వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు. మన మహారాజ్ వచ్చినప్పుడు చెప్పారు కదా, కోతి కూజాలో చేయి పెడుతుంది, గింజలు తీసుకుంటుంది, పిడికాడు చెయ్యి ఇరుక్కుపోతుంది. ఇక్కడ పట్టుకునేవాడు వచ్చాడు, దీన్ని లాగుతుంది చెయ్యి రాదు, ఇతను పట్టుకునేవాడు దగ్గరికి వస్తున్నాడు, అది వదిలేస్తే
వెళ్ళిపోయి.
ఇది పరిస్థితి మేడం. ఆ డబ్బుల మీద ఆశ వదిలేస్తే చండి ఆమె లక్ష్మి అయిపోతుంది. నేను భోగించాలనేది పక్కన పెట్టేయాలి. ఈ జన్మమున అది వారికి స్వీయ ఉత్పాతమునకు కారణమయ్యేది ధనం. స్వీయ ఉత్పాతం అంటే మరణానంతము వారిని నరకమున పడతోయను. చూడండి సంపద ఎలా తయారు చేస్తుంది, ఉండగా సుఖంగా ఉండలేవు, తర్వాత సుఖంగా ఉండలేవు. స్వల్పమైన శ్వేతకుష్టు మనోహరముగు సౌందర్యమును పాడు చేసినట్లు యశోవంతులు కలిగి ఉండేటి పుణ్య యశస్సు మరియు గుణవంతులకు వారిలోని శ్లాఘనీయమగు గుణములు అల్పలోభత్వముచే నష్టపడను. మీకు ఎంత ఉదార గుణములున్నా సరే కొంచెం లోభత్వం ఉందంటే ఈ గుణాలన్నీ అక్కడ. ఎంత అందమైన వ్యక్తైనా కావచ్చు, నువ్వు చిన్న కుష్టు మొదలైందంటే చిన్న మచ్చలాగా తెల్లది మొదలవుతుంది, నీ సౌందర్యం మొత్తం నాశనం అయిపోతుంది. అంటే లోభత్వం ఏ కొంచెం ఉన్నా నీలో, మిగతా అంత ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేదు. ధనం యొక్క సంపాదనమునందు ప్రాప్తి యందు వృద్ధి యందు రక్షణమునందు వ్యయమునందు నష్టమునందు భోగమునందు జనులందరూ గొప్ప ఆయాసమును భయమును చింతను భ్రమను పొందుచుందురు. మళ్ళీ చూడండి, సంపాదించే సంపాదన యందు ప్రాప్తి యందు, ప్రాప్తి అంటే పొందడం, సంపాదన అంటే ఏదో కార్యం చేసి దాంట్లో లాభం, వృద్ధి యందు ఉన్నదనాన్ని పెంచుకోవాలి, పెంచుకున్న తర్వాత దాన్ని రక్షించుకోవాలి. ఈ చూడు చేయి నరుక్కోవడం ఎందుకు, కట్టు కట్టుకోవడం ఎందుకు అన్నారు. ఇది చేయి నరుక్కోకుండా కట్టు కట్టుకోకుండా ఉండొచ్చు కదా. ఖర్చు పెట్టడం నందు నష్టం వస్తుంది, భోగం నందు జనులు అందరూ గొప్ప ఆయాసం, డబ్బులు సంపాదించడానికి ఆయాసమే. భోగం నందు ఏం ఆయాసం ఉంది? భోగం అంటే ఏంటి? ఇక్కడ ధనం ఉంది, బాగా అనుభవించాలి, ధనం ఖర్చు పెట్టాలి. ధనము పోతుంది, నీ ఆరోగ్యము కూడా పోతుంది, నీ మనసు కూడా ఇంద్రియ భోగానికి లోన్ అయిపోయి చాలా తీవ్ర వేదనకు లోన్ అవుతావు. గొప్ప ఆయాసం అంట. ఆయాసం అంటే
అలసట.
ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది నా పరిస్థితి. భయము, చింత, భ్రమ. నిన్న ఒక న్యూస్లో ఎవరు చెప్పారు, ప్రముఖ హిందీ నటుడు, ఒకప్పుడు ఎంత ప్రముఖమైన హిందీ నటుడు, ఒంటరి చావు చనిపోయాడు అని. ఇది నిది ప్రముఖ హిందీ ప్రముఖ నటుడు హిందీ ఒంటరి చావు చావడం అయింది. ఇది భ్రమ. ఓ, ఎంతమంది అనుచరులు ఉన్నారు, నాకు ఎంతమంది చూస్తున్నారు, ఎవరి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదంట చివరి. అటువంటి చావు చనిపోయాడు. ధనం లేదా, అందం ఉండింది ఒకప్పుడు, ధనం ఉండింది, ఎంతమంది అనుచరులు ఉన్నారు, అందరూ ఆయన ఫోటో పెట్టుకొని ఆరతి కుశోభాని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇళ్ళలో. చాలా పేరున్న నటుడు, కపూర్ అని వస్తుంది చివరిలో ఏదో పాత సినిమాల్లో, హిందీ సినిమాల్లో, ఇక్కడ కాదు. చౌర్యం, హింస, అసత్యం, కపటత్వం, కామం, క్రోధం, చింత, గర్వం, కలహం, శత్రుత్వం, అవిశ్వాసం, అసూయ, స్త్రీ వ్యసనం, జూదం, మద్యవ్యసనం అనేది 15 అనర్థములు ధనలోభ కారణమున మనసులను కలుషితం అనర్చును. లోబికి ఇవన్నీ ఉంటాయండి. దొంగతనం, హింస, అసత్యం, కపటత్వం, కామం, కోపం, చింత, గర్వం, కలహం, శత్రుత్వం, అవిశ్వాసం, అసూయ, వ్యభిచారం, జూదం, మద్యవ్యసనం అనేది 15 అనర్థములు ధనలోభ కారణమున మనసులను కలుషితం అనర్చును. ఇవి అనర్థములే అయినను జనులు వాటికి మిథ్యగా విలువ నొసగుదురు. కనుక నిజమైన శ్రేయస్సును సాధించుకోరు వాడు అవాంఛితమైన భౌతిక సంపదకు దూరముగా ఉండాలి. అవాంఛితమైన సంపదకు దూరముగా. ఏంటి అవాంఛిత సంపద అంటే? ఇది వీటి గురించి, కపటత్వం చేసి సంపాదించేది, దొంగతనం చేసి సంపాదించేది, ఇతరులను బాధ పెట్టి సంపాదించేది, లేదా ఇతరుల పట్ల అసూయను పెంచేది. వ్యాపారంలో చూడు, పోటీ పెరిగిందంది ఏంటి? అసూయ. తర్వాత వ్యభిచారం చేయాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే ఊరికనే వస్తారా? డబ్బులు పరచాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ ఇదంతా కూడా అవాంఛిత సంపద అంట. వాంఛిత సంపద అనేది ఇప్పుడు దీని నుంచి ఏమర్థమవుతుంది? వాంఛిత సంపద కూడా ఒక పదం ఉంది. అంటే ఏంటి? శరీరం ఉన్నంత వరకు నీకు ఆహారము, కొంచెం వసతి, కుటుంబ సభ్యులు చూసుకోవడానికి బాధ్యత, అది వాంఛిత సంపద. అంతవరకే ఉండాలి నీ వాంఛ. అది దాటిపోయినప్పుడు ఇవన్నీ నిన్ను పట్టి పీడిస్తుంటాయి. మద్యం తాగాలి, డబ్బులు కావాలి. మద్యం వాంఛితమా? లేదు. వ్యభిచారం వాంఛితమా? లేదు. గొడవలు పడాలి, నీకు బలగం కావాలి, నీకు అనుచరులు కావాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇది వాంఛితమా? లేదు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇదంతా
బ్రాహ్మణుడు.
ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు చూడండి, నా జీవితం ఎలా ఉందో అని అని బ్రాహ్మణుడు చెప్పాడు అని చెప్పి కృష్ణుడు ఎవరితో చెప్తున్నాడు? ఎవరి కోసం? ప్రేమతో ఏ రకమైన ప్రేమతో ఏకమైన సోదరులు, భార్య, తల్లిదండ్రులు, బంధువులైనను చిల్లిగవ్వ కొరకు శీఘ్రమే అనురాగపూర్ణ బంధములను తెంచుకొని శత్రువులుగా అయ్యేదరు. ఎట్లా ఉందో చూడండి, మొత్తము హార్ట్ సర్జరీ, ఓపెన్ సర్జరీ. ఎవరు మీ అన్న, ఎవరు మీ తమ్ముడు? ఇక్కడ తెలుస్తుంది మీ తమ్ముడు అన్న నిజంగా నీ అన్న నీ తమ్ముడా, డబ్బుల దగ్గర తెలిసిపోతుంది. చూడండి, ప్రేమతో ఏకమైన సోదరులు, ప్రేమతో నీతో ఉన్న భార్య, ప్రేమతో నీతో ఉన్న తల్లిదండ్రులు, ప్రేమతో నీతో ఉన్న బంధువులు అందరూ కూడా చిల్లి గవ్వ దగ్గర శీఘ్రమే ఆ ప్రేమ బంధంలోని తెంచుకొని శత్రువులు అవుతారు. చిల్లి గవ్వ అంటే
డబ్బులు కాదు,
ఒక ఒక రూపాయి చాలు తేడా తీసుకురావడానికి, ఒక రూపాయి. అత్యల్పమగు ధనం కొరకైనను ఈ బంధుమిత్రులు చాలా కలత చెందెదరు. వారి కోపం రగులుచుండును. ఎందుకు ఇంత తిప్పలు వచ్చాయి? వదిలేస్తే పోలేదు దాన్ని, ఆ కోతి కదా పట్టుకున్నట్టు పట్టుకొని ఇంతమంది దగ్గర. విరోధుల వల్లే వర్తించుచు వారు శీఘ్రమే సమ్మతి భావంను త్యజించి క్షణమాత్రమున మనిషిని విడిచిపెట్టేదారు. చివరకు చంపటానికైనా సిద్ధపడతారు. చాలా సంఘటనలు ఉన్నాయి, భర్తను చంపిన సంఘటనలు ఉన్నాయి, తమ్ముడిని సోదరులను చంపిన సంఘటనలు ఉన్నాయి, తల్లిదండ్రులను చంపిన సంఘటనలు, తల్లిదండ్రుల పిల్లల్ని చంపిన సంఘటనలు. దేనికోసం? ధనం కోసం, సంపాదన కోసం, ఆస్తుల కోసం. దేవతలను దేని కొరకు ప్రార్థించరో అట్టి మానవ జన్మను పొందినవాడు అట్టి మానవ జన్మలో బ్రాహ్మణ స్థాయిన స్థానమును నెలకొనినవారు అతి భాగ్యవంతులు. ఇక్కడ ఇంకొక దశకు తీసుకొస్తున్నారు చూడండి. మానవ జన్మ ఇంతకుముందు చెప్పిన దాన్ని కాదు, ధన సంపాదనకు కాదు మానవ జన్మ. ధనం సంపాదిస్తే ఇదో ఈ విధంగా తయారవుతావు, అందరు శత్రువులే అవుతారు, నీకు చింత, చివరికి నరకానికి వెళ్ళిపోతావు అన్న. మరి మానవ జన్మ దేనికి వచ్చింది? బ్రాహ్మణ లక్షణాలను సంపాదించుకోవడం. ఈయన అంటే ఈయన గుర్తొస్తుంది, నేను బ్రాహ్మణ జన్మ మానవ జన్మ పొందాను బ్రాహ్మణ కుటుంబంలో, కానీ బ్రాహ్మణ లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఈ ముఖ్యమైన అవకాశంను వారు ఉపేక్షించినచ్చు నిజముగా ఆత్మహత్య చేసుకున్న వారే అవుదురు. ఏ ముఖ్యమైన అవకాశం? మానవ జన్మ ముఖ్యమైన అవకాశం బ్రాహ్మణ లక్షణాలను సాధించడం. బ్రాహ్మణ అంటే చాలా ఉదారమైనటువంటి, చాలా విశాలమైన హృదయం. ఇప్పుడు ఆయన అన్ని చెప్పుకున్నాను, చాలా లోవి, చాలా సంకుచితమైన హృదయం గలవాడిని నేను ఇంతవరకు. స్వర్గమోక్షములు రెండింటికి ద్వారము వంటి ఈ మానవ జన్మను పొంది అధర్మక్షేత్రమైన భౌతిక సంపత్తికి ఉద్దేశపూర్వకంగా అనురక్తుడయ్యేడి మర్చ్యుడు ఎవడుండును. ఇది చూడండి చాలా ముఖ్యమైనది. మానవ జన్మ జంక్షన్, ఎటు వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేదు ఈ అన్నిటిని దాటేసి వైకుంఠం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన, ఇంత గొప్ప మానవ జన్మను పొంది అధర్మక్షేత్రమైన భౌతిక సంపద, అధర్మక్షేత్రమైన భౌతిక సంపద, భౌతిక సంపద పూర్తి అధర్మంతో కూడినటువంటిది అని చెప్తున్నారు. అందుగురించి ముందేమొచ్చింది, అవాంఛిత సంపద అనే పదం వాడాడు. దీని పట్ల ఆసక్తుడయ్యేడు మనిషి ఎవడన్నా ఉంటాడా? నా జీవితం వృధా అయ్యింది, మానవ జన్మ పొందాను, అవాంఛిత సంపద పట్ల ఆసక్తి పెంచుకున్నాను. అయితే భాష్యంలో ఇక్కడ ఏం రాశారు, దీన్ని ఆ డబ్బుని భగవంతుడి మందిరాలు నిర్మించడానికి, భగవత్ కథ బయట ప్రచారం చేయడానికి, ఇటువంటి వాటికి ఉపయోగించాలి, అప్పుడు ఇది అది అధర్మక్షేత్రం కాదు ధర్మక్షేత్రం అవుతుంది. ఆ సంపద ధర్మానికి ఉపయోగించాలి. క్షేత్రం అంటే ఇక్కడ ఇప్పుడు పొలం ఉందనుకోండి, రకరకాల సాగు చేస్తారు, రకరకాల పంట కార్యకలాపాలు. ఈ దేహం కొరకు ఉపయోగించుకోవాలని ఏది, ఇంద్రియ భోగానికి ఉపయోగించుకోవాలనుకునే ధర్మం అది ధనం. అధర్మక్షేత్రం ఇది, అధర్మక్షేత్రం. సేవకు ఉపయోగించట్లేదు శరీరాన్ని, ఇది అధర్మక్షేత్రం అయిపోయింది. దీనికోసం సంపాదన సంపాదిస్తున్నాం. ఇది ఒకటే కదా అధర్మక్షేత్రం, నా భార్య అధర్మక్షేత్రమే, నా పుత్రులు అధర్మక్షేత్రమే, వాళ్ళు భక్తి చేస్తుంటే ధర్మక్షేత్రమే అది అధర్మక్షేత్రం. ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఎందుకు కృష్ణుడికి ఇవ్వ, కృష్ణుడికి ఇస్తే ఇది ఈ బాధలన్నీ తప్పించుకుంటాం. దేవతలు, ఋషులు, పితృదేవతలు, సాధారణ జీవులు మరియు తన బంధుమిత్రులు స్వయముగా తాను అనేది భాగస్థులకు తన ధనమును పంచక కేవలం యక్షుని వలె దానిని రక్షించువాడు పతితుడవును. ఇక్కడ ధనాన్ని ఎలా వ్యయం చేయాలో చెప్తున్నారు. ఇది అధర్మక్షేత్రం కాకుండా ఇది నిజంగా ధర్మంగా నువ్వు ఉండాలంటే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, సాధారణ జీవులకు మరియు బంధుమిత్రులకు ఈ ధనమును పంచాలి. అంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దేవతలకు కొన్ని చేయాలి, బంధువులకు కొన్ని చేయాలి, కుటుంబ సభ్యులకు కొన్ని చేయాలి. ఎందుకు ధనం ఎందుకు సంపాదిస్తున్నావు? ఖర్చు పెట్టాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి? సుఖపడాలి. సుఖం అంటే బంధువులు, మిత్రులు, స్నేహితులు, సమాజము, నీ చుట్టూ జంతువులు, ప్రాణులు, ఇవన్నీ ఉన్నాయి. అంటే భౌతికంగా చూస్తే కూడా అటువంటి వాడు ఏమవుతాడంట, పతితుడు అవుతాడు, దిగజారిపోతాడు. వివేకవంతులు తమ ధనమును, యవనమును, బలమును పూర్ణ సాధనకై వినియోగించాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ధనం ఉండొచ్చు ఎప్పుడు జీవితం యొక్క పూర్ణత్వాన్ని సాధించడానికి నువ్వు ఉపయోగించాలనుకుంటే ధనం ఎంతైనా ఉండొచ్చు నీ దగ్గర. భక్తులు ఉన్నారు పూర్తిగా జీవితం అంకితం చేసిన వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా అవాంఛితం కాదు అది. ఏమవుతుంది? వాంఛిత ధనం అది, అవాంఛితం కాదు. ఇప్పుడు అంబరీష్ ప్రభు ఉన్నారు ప్రభుపాద శిష్యులు, ఫోర్డ్ ఇండస్ట్రీ ఉంది, కోట్లు కోట్ల రూపాయలు మాయాపూర్ మందిరం నిర్మిస్తున్నారు ముందర నిలబడి. ఇప్పుడు ఈయనలాగా చింతకలోనే అవుతాడు ఆయన చివరికి. జేబు ఖాళీ అవుతున్న కొద్దీ ఆనందం ఆయనకి, ఓ మాయాపూర్ మందిరం వెలిసింది, ఎంత ఆనందమో ఆనందమైన. వివేకవంతులు ధనమును, యవ్వనమును, బలమును పూర్ణత్వ సాధనకై వినియోగించాలి. ఇక్కడ ఇంకొకటి చూడండి, యవ్వనాన్ని ఉపయోగించాలి పూర్ణత్వ సాధనకు అంటున్నారు, ముసలితనాన్ని కాదు. పువ్వు వాడిపోయిన తర్వాత కృష్ణుడికి అర్పిస్తాం కదా, బాగుంటుంది కదా. అట్లా ఎందుకు ఇప్పుడే భక్తి చేస్తున్నావు? 60లో కదా భక్తి చేసేది. పువ్వు ఎందుకు ఇప్పుడే ఇస్తున్నావు కృష్ణుడికి? నువ్వు వాసన చూసుకొని బాగా నలిపి సాయంత్రం అయిన తర్వాత వాడిపోతే అప్పుడు కృష్ణుడికి బాగా. ఇది మళ్ళీ చెప్పేది ఈయనేం చెప్తున్నాడు, యవ్వనాన్ని నువ్వు ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించాలి. ఎవరు ఉపయోగిస్తారంట? వివేకవంతుడు. వివేకుడు అంటే తెలివిగలవాడు. సుమేధస, మంచి మెదడు ఉన్నవాడు యవ్వనాన్ని ఉపయోగిస్తాడు. యవ్వనం అంటే ఎప్పుడు మొదలవుతుంది? 10 నుంచి అనుకోండి, 12 నుంచి కిషోరం, తర్వాత 15-16 నుంచి యవ్వనం. ఎంతవరకు ఉంటుంది యవ్వనం? 30-35, 40 వరకు కూడా వేసుకోవచ్చు. 40కి కొంచెం ఒక్కొక్కటి వృద్ధాప్య లక్షణాలు మొదలవుతుంటాయి. నువ్వు కావాలంటే 40 తర్వాత భౌతికం కావాలంటే ప్రయత్నం చేసుకో, వెళ్ళలేడు. ఆధ్యాత్మిక మృత్యు పొందిన తర్వాత ఎక్కడ వెళ్తాడు? వెళ్ళలేడు కదా. కాబట్టి ధనాన్ని, యవ్వనాన్ని, తర్వాత నీ బలం, శారీరక బలం ఉంది, సాధన పూర్ణత సాధనకు ఉపయోగించాలి. కానీ వీటన్నింటినీ నేను సంపదను వృద్ధిపరచడి వ్యర్థ ప్రయత్నంలో ఉద్రేకంతో నాశనం చేసుకున్నాను. దీన్ని ధనం ఉంటే ధనం పెట్టుబడి పెట్టి మళ్ళీ ధనము సంపాదించాలని అలా వృధా చేసుకున్నాను. నా యవ్వనము పోయింది, నా బలము పోయింది. దేంట్లో ధనాన్ని వృద్ధి చేయాలి. ఉన్నది సరిపోయిండేది నాకు, దాన్ని పెంచాలని చెప్పి జీవితం నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉద్రేకంతో, ఇప్పుడు ముసలివాడనైనా నేను ఏమి సాధించగలను? నా వల్ల అవుతుందా ఇప్పుడు పూర్ణత్వ సాధనకి? శిల భక్తి నటాపర పాట ఉంది కదా, అమార జీవన్ సదా పాపేరా, దాంట్లో చెప్తారు నా జీవితం మొత్తం ఇదే ఇదే ఇదే. ఇప్పుడు ముసలోడినయ్యాను, ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను, నా కథ ఎవరు వింటారు? చివరికి నువ్వే గతి కృష్ణ, నువ్వే గతి, నువ్వు తప్ప ఎవరు వినరు నా కథ. ధనమును గడించడానికి చేసేటి నిరంతర వ్యర్థ ప్రయత్నములచే బుద్ధిమంతుడు ఎందుకు బాధపడాలి? ఇక్కడ చూడు ఎంత ఎంత అందమైనటువంటి వాక్యం చెప్తున్నారు. ధన సంపాదనకు చేసేటువంటి ప్రయత్నం వ్యర్థం. ఎందుకంటున్నాడు? సంపాదన బాగా డబ్బులు వస్తున్నాయి కదా నాకు, నేను ప్రయత్నం చేస్తుంటే ఎందుకు వ్యర్థం అంటున్నాడు? ముందు చెప్పాడు కదా ఈ ధనం అంతా ఎలా నీకు చింతకు గురి చేస్తుంది, నరకానికి తీసుకెళ్తుంది నిన్ను. లోభి, లోభత్వం, అందరి కన్ను పడుతుంది నీ మీద. ధనం లేకుండా ఎవరు పట్టించుకుంటాను నేను? ఎవరు పట్టించుకోరు. అప్పుడేమవుతుంది నీ దృష్టి? కృష్ణుడి మీదకి ఆనందంగా ఏమీ లేదు. ధనం పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది? చింత, చింత అవిరత. అవిరత అంటే నిరంతర చింత, అంతరాయమే ఉండదు. టీవీ రిలే అన్న అప్పుడప్పుడు అంతరాయం అవుతుంది సిగ్నల్స్ లేక, ఇది మాత్రం నిరంతర చింత. సంపాదించాలంటే చింత, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి చింత, ఖర్చు పెట్టాలంటే చింత, ఎవరైనా కన్ను పడకుండా చూసుకోవాలి ఇది చింత. ఏమి ఇంత బాధలు ఎందుకు చెప్పు? ఏదో అవసరమైనంత వరకు సంపాదించుకోవచ్చు తెలివైన వాడు. నిజంగా ఈ సమస్త జగత్తు ఎవని మాయా చేతనో అత్యంత మోహగ్రస్తమగుచున్నది. మృత్యు గుప్పెట్టులో ఉన్నవానికి ధనం వలన, ధనము నొసగడి వారి వలన, ఇంద్రియ భోగం వలన, లేదా దాని నొసగడి వారి వలన, అంతెందుకు భౌతిక జగత్తులో జన్మ కారణమయ్యేటి కామ్యకర వలన వలన లాభం ఏమిటి? చావబోతున్నాను నేను, నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టవు తెచ్చి చావబోతున్నాను నేను. ఒక అందమైన స్త్రీని తెచ్చిచ్చావు నాకు, చావబోతున్నాను మంచి ఆహార పదార్థాలు తెచ్చిచ్చావు తిను అని, చావబోతున్నాను మంచి కారు, ఏం కారు అది 1,00,000 రూపాయలు బెంజ్ కారు, ఇక్కడ ఇంటి బయట పెట్టాను చేతిలో పెట్టావు తాళంచెవులు. లాభం ఏముంది? మృత్యు గుప్పెట్లో ఉన్నవానికి ధనం వల్ల, ధనం అసగడి ఇంద్రియ భోగం, సర్వదేవమయుడు శ్రీహరి నిజముగా నా పట్ల సంతుష్టుడయ్యాడు. చూడండి, అన్నీ లాగేశాడు శ్రీహరి, మొత్తం లాగేశాడు నావి. నిజముగా అతడే నాకు ఈ కష్టదశను కలగజేశాడు. సంసార సాగరంను దాటుటకు నావై అయిన వైరాగ్య అనుభవమును బలవంతంగా ఇచ్చాడు నాకు. బంధువులు చీకొట్టారు, స్నేహితులు చీకొట్టారు, సంపద పోయింది అన్ని. అదేంది భాగవతంలో ఇంకో చోట వస్తుంది కదా, ఎస్యాహం అనుగృహణామి హరిస్య తద్ధనం శనై. తర్వాత వస్తుంది, ఎవరి మీద నా కృప చూపిస్తానో, మొట్టమొదటి దశ ఏంటి నా కృప, సంపద లాగేస్తాను క్రమక్రమంగా. రెండో దశ బంధువులు చీకొడతారు, కుటుంబ సభ్యులు చీకొడతారు, ఒక్క పైసాకు పనికిరావు నువ్వు పో ఇక్కడి నుంచి. అప్పుడు ఏం చేస్తాడు, నా వైపే చూస్తాడు, ఇది నా కృప, ఈ విధంగా ఉంటుంది నా కృప, ఇది నిజమైన కృప కావాలంటే అటువంటి కృప ఇవ్వు స్వామి అని అడగాలి కృష్ణుడిని. బాలాజీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వేసి 1000 రూపాయలు ఇవ్వు, వచ్చిన తర్వాత దాంట్లో కూడా 10 రూపాయలు ఇస్తాను నీకు మళ్ళీ, ఇది కృప. పోయి ప్రార్థన చేయాలి, బాలాజీ నా దాన్ని తీసేయి తండ్రి తొందరగా, అన్నీ తీసేయి, అన్నీ లాగేసేయి, నువ్వు మొత్తం ఏం లేకుండా చేయి నువ్వు అని కుంతిదేవి చేసింది కదా. నా భర్త వైపు, మా నాన్న వైపు ఉన్నటువంటి బంధుత్వాలు మొత్తం కట్ చేయి కృష్ణ, నాకు ఏముండదు, ఇటు ఉండకూడదు ఇటు ఉండకూడదు. ఏముండాలి, నదులు సముద్రం వైపు పరిగెత్తినట్టు నా మనసు ఎప్పుడు నీ వైపు పరిగెడుతుండాలి, అలా చేయి, మొత్తం కట్ చేసి నాకు ఏం ఉండకూడదు, నా పుత్రుల పట్ల కూడా ఉండకూడదు అని చెప్పేసింది అక్కడ. నా పుత్రుల పట్ల ఉంటే నా భర్త కుటుంబం పట్ల ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ చివరికి ఏం చెప్తున్నాడు, శ్రీహరి కృప చాలా ఉంది నా మీద, బయట జీవితం ఎట్లా ఉంటుంది, ఏదైనా నష్టం వచ్చింది కష్టం వచ్చిందంటే నువ్వు హరే కృష్ణ చేస్తున్నావు అందుకు నష్టం వచ్చింది, హరే కృష్ణ చేస్తున్నావు లాస్ వచ్చింది, హరే కృష్ణ చేస్తున్నావు ఇట్లా ఇలా ఇదైంది నీకు. అప్పుడు మనం ఏం చెప్పాలి, అవును వాస్తవమే నువ్వు చెప్పింది, 100% వాస్తవమే, నేను నిజంగానే హరే కృష్ణ చేస్తున్నా కాబట్టి నాకు నష్టం వచ్చింది, నా బంధువులు దూరం అయ్యారు, స్నేహితులు దూరం అయ్యారు, సీరియస్ దీని ప్రకారం అదే కదా. ఈ విధంగా త్రిభువన పాలకులు నా పట్ల కృప చూపిద్దరు కాక, త్రిభువన పాలకులు అంటే ఎవరు, ఇక్కడ దేవతలు కూడా నా పట్ల ఇప్పుడు ఇంతకుముందు కోపం ప్రదర్శించారు, ఇప్పుడు వాళ్ళు కూడా పాపం ఏం లేదు ఇతని దగ్గర కరుణ చూపిస్తారు. నిజముగా కట్వాంగ మహారాజు ఒక్క క్షణంలోనే ఆధ్యాత్మిక లోక ప్రాప్తిని పొందాను. సో ఇదంతా బ్రాహ్మణుడు ఆ విధంగా స్మరించుకుని తర్వాత శ్రీకృష్ణ భగవానుడు పలికాను. ఈ విధంగా మనస్సునందు నిశ్చయించుకున్నవాడై శ్రేష్ఠుడు అవంతి బ్రాహ్మణుడు హృదయ గ్రంథిని తెంచుకోగలిగాను, అంటే సంసారం నుంచి ధనము సంసారం అంటి నుంచి బయట హృదయ గ్రంథి. తర్వాత అతడు శాంతుడు మౌని అయి సన్యాసి అయ్యాను. ఇంతటితో అయిపోయిందా, అన్నీ వదులుకున్నాను అన్నీ పోయింది, ఇంతటితో అయిపోలేదు, ఇంకా పెద్ద పరీక్ష. కోశ ఒకటి, కోసిన తర్వాత హృదయంలో మళ్ళీ లోపలిది తీయాలి బయటికి, కోసేటప్పుడు దెబ్బ మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల ఇంకా దాన్ని లోడాలి. సన్యాసి అయ్యాను, బుద్ధిని ఇంద్రియములను ప్రాణమును అధీనంలో ఉంచుకొని అతడు భూమిపై సంచరించాను. ఎవరు,
బ్రాహ్మణుడు
సన్యాసి. భిక్షార్థం అతడు ఒంటరిగా పలు నగర గ్రామంలోకి వెళ్ళసాగాను. తన ఉన్నతముగా ఆధ్యాత్మిక స్థితిని చెప్పుకొనక ఆ విధంగా అతడు అన్యులచే అలక్షితుడై ఉండేను. ఇప్పుడు ఉన్నతంగా ఉన్న స్థితే కదా ఈయనది, కుటుంబం వదిలేసాడు, సంపద పోయింది, అన్నీ పోయాయి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. అయితే నేను ఉన్నతంగా ఉన్నానని ఎవరికి తెలియకుండా ఉండే విధంగా భిక్షాటన చేసుకుంటూ భిక్షగాటిలాగా తిరుగుతూ తన ఆధ్యాత్మిక సాధన చేసుకుంటున్నాను. సో తినిచేమర్థం అవుతుంది మనకి, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తున్న కొద్ది వ్యక్తి బయట వ్యక్తులకి పిచ్చివాడిలాగా కనిపిస్తుంటాడు, ఏమి తెలియని అమాయకుడిలాగా, ఏమి తెలియదు తనకి అనే విధంగా ఉంటాడు. అంటే ఏం చూపెట్టుకోడు బయటికి నా దగ్గర ఉంది అనేది. దయాలవగు ఉద్ధవా, ముసలి మలినుడునైన ఆ భిక్షువును చూసి దుర్జనులు నానా ప్రకారముగా అవమానించసాగిరి. ఇక్కడ చూడచ్చు, ఇక్కడ నుంచి శ్లోకాల్లో కృష్ణుడు కోపము రాకుండా ఉండాలి, నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే అనేది ఇక్కడ కొన్ని శ్లోకాలు వినండి జాగ్రత్తగా. నానా ప్రకారంలో అవమానించసాగిరి. అరే ధనం ఉన్నప్పుడు వచ్చే అది ఆ ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఏంది, నేను సన్యాసం తీసుకున్న తర్వాత కూడా జపమాల పట్టుకున్న తర్వాత కూడా అవును ఆయనకు సన్యాస దండం అంటే మనకు జపమాల. కొందరు అతని సన్యాస దండంను హరించగా, కొందరు భిక్షపాత్రను కమండలమును హరించగా, ఏముంది ఆయన దగ్గర చెప్పు, ఆ కర్ర తీసుకున్నారంట, ఆడుకునే పాత్ర తీసుకున్నారు. కొందరు అతని జిత చర్మాసనము కింద కూర్చోడానికి చర్మం మీద అది లాగేసుకున్నారు. కొందరు జపమాలను హరించగా జపమాల లాక్కి, మరికొందరు అతని చిరిగిన వస్త్రములను లాగేసుకున్నారంట. వీటన్నింటినీ వారు అతన్ని ముందుకు తెచ్చి చూపుచు ఇచ్చివేయినట్లు నటించి తిరిగి వాటిని దాచిపెట్టుచుండిరి. అతని నుంచి లాక్కోవడం, మళ్ళీ ఇచ్చినట్టు ఇవ్వడం, మళ్ళీ దూరం చేయడం, నది ఒడ్డున కూర్చొని భిక్షాటన ద్వారా సంపాదించిన అన్నమును తినబోవునంతలో అట్టి దుర్మార్గులు వచ్చి దానిపై మూత్రము విసర్జించిరి. అతని తలపై ఉమ్మి వేసిరి. కృష్ణుడు చెప్తున్నాడంటే అర్థం చేసుకోవాలి, అది ఎంత సహించాలి ఉద్ధవా చూసుకో నువ్వు. కానీ మహాప్రభిషించి చాలా తేలిక మనకు, చిన్న చిన్నవి వస్తే తట్టుకోలేం మనం. చైతన్య మహాప్రభిషించి చాలా తేలిక, ఇవన్నీ జరుగుతాయి మనకి. తినేటప్పుడు ఎవరన్నా వచ్చి ఇది పాడు చేయటం, నీ తల నీ ముఖం మీద ఎంగిలు వేయటం, నీ చేతిలో జపమాల లాక్కోవడం, మౌనవ్రతం స్వీకరించినట్టు అతనిని వారు మాట్లాడింప చేయటం ప్రయత్నించి చుండిరి. అతను భౌతికమైనవి ఏమీ మాట్లాడును అని నిర్ణయించుకున్నాడు. అతనితో ఏమైనా సరే నేను మాట్లాడిస్తాను చూడు ఈరోజు. అతని వ్రతం భంగం చేయాలి. ఒకవేళ అతడు పలుకనిచో బెత్తములతో కొట్టుచుండిరి. మనం కూడా పలకలేదనుకో, కర్రలతో కొట్టరు కానీ మాటలతో కొడుతుంటారు. అట్లా నా నోరు తెరిపించాలి, ఏదో ఒకటి మాట్లాడిస్తాలి ఇతనితో అని. అందుకు భక్తులకు ఏం సూచన ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్పినా కూడా చాలా మంచి చెప్పావు నువ్వు అని అనాలి. ఇతడు దొంగ వలె ఉన్నాడు. ఎవరు ఎవరంటున్నారు? దుర్జనులు అని కొందరు నిందించగా, బంధించండి బంధించండి అని మరికొందరు అతని తాళ్ళతో కట్టుచుండేది. మరి ఆయనేం ప్రతిస్పందన ఏం లేదు. ఈ వ్యక్తి కేవలం కపటి మోసగాడు, ధనవంతయును కోల్పోయిన ఇతనిని స్వజనులు తరిమివేసినందున ధర్మము పేరిట వ్యాపారం చేయుచున్నాడు. ఇదేంది, ఇది జపమాలు లాక్కుంటే లాక్కున్నారు, వస్త్రాలు లాక్కుంటే లాక్కున్నారు, మళ్ళీ నింద మొదలైంది. దేని పేరు మీద? ఒకప్పుడు ధనం ఉండిందే, అది ఇంకా చేటుగానే ఉంది చూడు. అదని ఆ ధనం లేకుండా ఉంటే ఈ తిట్లు వచ్చిండేటు కాదు. ఇప్పుడు అవాంఛిత ధనం అని చెప్పాడు కదా అప్పుడే. ఏమంటున్నారు, అయ్యా అంత నష్టపోయావు, బంధువులు కోల్పోయాడు, బంధువులు పట్టించుకోలేదు, ఇప్పుడు డబ్బులు సంపాదన కొరకు ఈ వేషం వేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు అని విమర్శించుచు వారు అతనిని అవమానించసాగిరి. మహాశక్తివంతుడైన ఈ ఋషిని ఇంకా ఏమంటున్నారు అతన్ని చూసి, మహాశక్తివంతుడైన ఈ ఋషిని చూడండి, ఇతడు హిమాలయం వలె నిబ్బరముగా ఉన్నాడు. దృఢ నిశ్చయంతో ఇతడు కొంగ వలె మౌన సాధన చే లక్ష్య సాధన చేయుచున్నాడు. కొంగ ఏం చేస్తుంది? కదలకుండా ఉంటుంది. దేనికోసం? చేప కోసం. అటు ఇటు ఇటు ఎంత గాలి రాని అది రాని ఏదని ఒకే లక్ష్యం, నాకు చేప కావాలంతే. ఇది సాధన. చేసేటప్పుడు అవమానాలు వస్తాయి, అసౌకర్యాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతుంటాయి, చాలా రకరకాలు వస్తుంటాయి నీకు. ఓకే, నాకు కృష్ణుడు కావాలి అంతే, దానికి కొంగని చెప్తారు సాధనకు. తర్వాత హిమాలయం వల్ల నిబ్బరంగా ఉన్నాడు. హిమాలయం ఎందుకు ఇచ్చారు? ఇక్కడ పెనుగాలులు, పెను తుఫాన్లు వచ్చినా సరే హిమాలయ పర్వతం కదలకుండా. సో భక్తిలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి మనకు. వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన అవమానాలు నిన్ను కదిలించడానికి వచ్చాడు, కానీ హిమాలయాలు ఓకే నాకు కృష్ణుడు కావాలంతే. ఏమైనా అని మరికొందరు అతనిని పరిహసించిరి. కొందరు అతనిపై అపానవాయువును విడిచిరి. ఒకప్పుడు కొందరు ఆ ద్విజుని సంఖ్యలతో కట్టి పెంపుడు జంతువు వల్లే బంధించిరి. ఇతర జీవుల వలన, ఉన్నత ప్రకృతి శక్తుల వలన, తన దేహము వలన కలిగే ఈ దుఃఖమంతయు విధిచే తనకు వసకబడినందున అనివార్యములని ఆ బ్రాహ్మణుడు ఎరగగలిగాను. ఏదో నేను చేసిన కర్మ ఇలా ఉంది, నా శరీరానికి తప్పవు ఇవి అని వాళ్ళని ఎవ్వరిని ఏమనట్లేదు. తనకు పతనము కలిగించుటకు ప్రయత్నించడి నరాధములచి అవమానితుడైనను. ఏం పతనం చేయాలని చూస్తున్నారు? అతని ఆధ్యాత్మిక చింతనను తగ్గించాలనేటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఆ బ్రాహ్మణుడు స్వధర్మమునందు స్థిర నిశ్చయుడై, సత్వగుణమునందు స్థిర సంకల్పుడై ఈ తన స్వీయ ఖాతను ఆలపించాను. తను కదలలేదు, ఇంతమంది తిట్టినా ఇన్ని చేసినా కూడా. ఏం చెప్తున్నాడు బ్రాహ్మణుడు ఇంకా? ఈ జనులు, ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఈ జనులు నా సుఖదుఖములకు కారణం కాదు. తిట్టారే వీళ్ళు కాదు నాకు సుఖదుఖానికి కారణం. దేవతలు, నా దేహము, గ్రహములు, కర్మ లేదా కాలము కూడా కారణములు కాదు. దేవతలు కారణం కాదు, ఎవరు కారణం కాదు. కేవలం మనస్సే సుఖదుఖములకు కారణమై సంసార చక్రమును తిప్పుచుండెను. అన్నిటికీ కారణం ఒకే ఒకటని చెప్తున్నారు. ఏది? నా మనస్సే కారణం. సంఘర్షణ సల్పడి మనస్సుతో పాటు భౌతిక దేహంలో ఉన్నప్పటికీ దివ్యజ్ఞానవంతుడనై ఉన్నందున పరమాత్ముడు ఎట్టి ప్రయత్నం దివ్యజ్ఞానయుతుడైనందున పరమాత్ముడు ఎట్టి ప్రయత్నం చేయడు. మిత్రునిగా వర్తించుచు అతడు దివ్యస్థితి నుండి కేవలం సాక్షిగా నిలిచి ఉండును. ఇంకొక పక్క సూక్ష్మాత్మనగు నేను సంసార ప్రతిబింబముగు మనస్సుతో లగ్నము చెంది తిని ఈ విధముగా నేను విషయ భోగానుభవంలో నెలకొని గుణ సంపర్కముచే బద్ధుడనై తిని దానము, స్వధర్మము, యమ నియమములు, శాస్త్ర శ్రవణము, పుణ్యకార్యములు, వ్రతములు మున్నగువాని చరమ లక్ష్యం మనస్సును నిగ్రహించుటయే. దానం, ధర్మం, పూజ, వ్రతము, శాస్త్ర పఠనము అన్నింటి లక్ష్యం మనస్సును నియంత్రించడం. ఈ మనసు నియంత్రణలో లేదంటే చేసినవన్నీ వృధా ప్రయాస. బూడిదలో పోసిన పన్నీరు, ఆ బూడిదైన పాత్రలు తోమడానికి పనికొస్తుందేమో. పన్నీరు పోసి అంత కూడా పనికిరాదు ఈ మనసు. ఏది మనసు కాదు, ఈ దాన ధర్మ ఇవన్నీ చేసావు, తన లక్ష్యం అర్థం చేసుకోలేదు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? మనసు నా దినంలో ఉంచుకునేదానికి. నిజంగా భగవంతుని యందు మనసు లగ్నమగుటయ్యే సర్వోన్నతమగు యోగం. పూర్తిగా కృష్ణుడి మీద మనసు పెట్టావు, కృష్ణ సేవ వీటి మీదనే. అదే ఉదయం మంగళార్తి తర్వాత చెప్పింది, గుర్తుందా? యశోదమ్మ 24 గంటలు బియ్యం దంచడము, అద్దెంచడము, ఇది దంచడము, నీళ్లు చేదడము ఇవన్నీ చేస్తుంది 24 గంటలు కృష్ణుడి కోసం. భక్తులు అంత తీరిక లేకుండా బిజీగా ఉండాలి సేవ కోసం. ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చినా కూడా దయ్యం పడుతుంది అని. దయ్యం పడ్డామంటే మనసు పక్కదారి పడుతుంది, మనసు ఆధీనంలో ఉండదు. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏం లేదు, చాలా సులభం అని చెప్తారు. ఏంటి, నీ 24 గంటలని నువ్వు ప్లాన్ చేసుకోవాలంట. ఒక్క క్షణము కూడా కృష్ణ సంబంధం లేకుండా ఉండేది లేని విధంగా ప్లాన్ చేసుకోవాలి. అది ఒక్కొక్కరు ఒక విధంగా ఉండొచ్చు, వాళ్ళ దేశకాల పరిస్థితులను బట్టి. వ్యాపారం చేసే వ్యక్తి ఒక విధంగా ఉండొచ్చు, చదువుకునే విద్యార్థి ఒక విధంగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది. అంటే సాధారణ ప్రాథమిక అంశాల్లో ఏం మార్పు ఉండదు, నామము కథ వీటిల్లో, ఇంకా కొన్ని వివరాల్లో మార్పులు ఉండొచ్చు. అయితే మలుచుకోవాలి ఎవరి నేను ఏ వాతావరణంలో ఉన్నాను, ఎలా చేస్తే 24 గంటలు కృష్ణ సంబంధంలో చింతన ఉంటుంది నాది. మనిషిని మనసు సుస్థిరము ప్రశాంతమునైనచో అతడు దానాది పుణ్యకార్యంలోనూ చేయవలసిన అవసరం ఏమిటో చెప్పండి. అంటే దానము ఇవన్నీ మనసును నియంత్రించుకోవడం కోసమే, మనసు బాగుంటే ఇవన్నీ చేసే అవసరమే లేదు. అతని మనస్సు నిగ్రహితమై ఉన్నచో అజ్ఞానవశమై ఉన్నచో అటువంటి నిగ్రహరహితం కంట్రోల్ లేని మనసు మూర్ఖత్వంతో కూడిన మనస్సు అయితే పుణ్యకార్యాలు చేసి ఏం ఉపయోగం? అనంతకాలం నుండి ఇంద్రియములన్నీయును మనస్సుకు వశీభూతమై ఉన్నాయి. ఇంద్రియాలు ఎవరాధీనంలో ఉన్నాయి? మనస్సు. దానివల్ల ఒక్క ఇంద్రియం కూడా నా అధీనంలో లేదు. ఇంద్రియ వేగములు సహించరానివి. ఇంద్రియాల మనస్సు వల్లనే కొందరు మిత్రులు, కొందరు శత్రువులు, కొందరు ఉదాసీనులు అని మనం నిర్ణయిస్తుంటాము. ఈరోజు ఇది నా మిత్రుడు, రేపు బద్ధ శత్రువు. అనిల్ అంబానీ, ముగేష్ అంబానీ ఎట్లున్నారు ఇప్పుడు? బద్ధ శత్రువులుగా ఉన్నారు. పచ్చగడ్డి వేస్తే బొగ్గు ఉంటుంది. ఒకే ప్లేట్లో తిని, ఒకే మంచం మీద పడుకొని, ఒకే అమ్మ తల్లి చేతులు గోరుముద్దలు తిన్నవాళ్ళు ఏం చూసుకొని? దేనివల్ల? ధనం వల్ల. ఏ ధనం? ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మెలిసి జీవిస్తుండగా సంపాదించినటువంటి ధనమే ఆ ధనమే. ఏ ధనమైతే వాళ్ళు చూసుకొని చిన్నప్పటి నుంచి, వాళ్ళ నాన్న ఏ ధనాన్ని చూసి మా పిల్లలు సుఖపడతారు అని సంపాదించాడో, వాళ్ళు కూడా చిన్నప్పుడు వివాహం కాకముందు ఈ ధనము మాకు భవిష్యత్తులో సుఖాన్ని ఇస్తుంది అనుకుని జాగ్రత్తగా సంరక్షించుకోవడానికి ప్రణాళికలు వేసుకున్నారో అదే ధనం ఈరోజు వాళ్ళకి ఎంత చింతనిస్తుంది చూడండి. ఇద్దరు రెండు కుటుంబాల వాళ్ళు కేవలం మనస్సుచే కలుగునట్టిది ఒక దేహంతో తదాత్మ్యము చెంది నేను నాది అని తలచుచు ఇది నాది అది వారిది అని భ్రమ కారణంనని వారు నిరంతర అంధకారమున తిరుగుచుండిరి. చీకట్లో ఉన్నారా? చదవండి తర్వాత, బాగుంది అధ్యాయం. ఒక శ్లోకం చదువుతాను చూడండి. శ్రీకృష్ణుని పాదపద్మంలో సేవయందు స్థిరముగా నెలకొన్నవాడని దాటశక్యం కానటువంటి ఆ విద్యాసాగరంను నేను చాలా తేలికగా దాటేస్తాను. పరమాత్ముడు దేవదేవుడు నగు భగవంతుని యందు శుద్ధుడు మగు భక్తి కలిగిన పూర్వ ఆచార్యులచే ఇది ఆమోదితమై ఉన్నది. దాటాలంటే శ్రీకృష్ణుని పాదపద్మములను సుస్థిరంగా మనసులో నిలుపుకుంటాను, ఇది పూర్వాచార్యులందరూ సమ్మతించారు, వాళ్ళు బాట వేశారు, ఆ బాటలో నేను నడుస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ప్రశ్నలు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు దీనికి సంబంధించి. ఐదో స్కందము ఋషభదేవు, ఆయన కూడా ఇలా ఇలాంటివే జరుగుతాయి. ఋషభదేవుడికి కూడా అంటే ఇంత అవమానాలు ఎన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ప్రపంచం నుంచి బయట. ఇన్ని ఎందుకు ఎందుకు చెప్పండి? ఇన్ని ఆల్రెడీ నా సన్యాసం తీసుకున్నాడు, లేదు భక్తులే తీసుకుని జపమాల తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు ఇన్ని? అవి కాదు, ఓకే అది ఉండొచ్చేమో. నేను ఇక్కడ ఏంటంటే ఇక ఈ భౌతిక ప్రపంచం చాలా ఏది సెప్టిక్ ట్యాంక్తో సమానం అని పూర్తిగా దృఢమైపో పోయేలాగా చేస్తాడు భగవంతుడు మనసులో. వద్దు ఇంకా లేచి మాత్రం కూడా చూడద్దు ఇటువైపు వద్దనే వద్దు నీకు అవి అది. నువ్వేం చెప్తాను
మనసులోనే ఆయన చెప్తాను కదా ఎవరిది తప్పు లేదు వీళ్ళు తప్పు లేదు వాళ్ళ తప్పు లేదు నా మనసులే తప్పు నేను అనుకుంటా నాకు అవమానం జరుగుతుంది నాకు సుఖం వస్తానని అనుకుంటాను కాబట్టి ఏది జరుగుతానే అది తీసేస్తా అది తీసేస్తాయి నేను.
అవును ఋషభదేవుడు బోధనలో కూడా ఇలానే ఉంది చివరిలో ఆయనకు అలానే ఉంటుంది.
వర్తమాన
వర్తమానాజుకి ఏం అవమానాలు జరిగాయి. హరే కృష్ణ శ్రీ శ్రీ నితాయ గౌర సుందరికి ప్రభుపాదికి
ఐ లైక్ ఇట్
ఎర్ బెటర్ దెన్